The Voice of India. Mind Media, The Voice of India.
Mind Media, The Voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం ఆర్జే గిరిజా గారి తరాలు అంతరాలు కార్యక్రమం సెప్టెంబర్ 5, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా శ్రోతలందరికీ నమస్సులు తెలియజేసుకుంటూ తరాలు అంతరాలు కార్యక్రమంలోకి స్వాగతం పలుకుతోంది మీ ఆర్జే గిరిజా పేసపాటి. మనం ఈ తరాలు అంతరాలు కార్యక్రమంలో క్రితం గురువారం నుండి భాద్రపద మాసం గురించి, అలాగే భాద్రపద మాసానికి ఆ పేరు ఎలా వచ్చింది అనే విషయం గురించి, భాద్రపద మాసంలో వచ్చే పండుగలు పర్వదినాల గురించి తెలుసుకుంటున్నాం కదా. అందులో భాగంగా క్రితం గురువారం వినాయక చవితి వరకు తెలుసుకున్నాము. మరి అందరూ వినాయక చవితి పండుగను వేడుకగా జరుపుకున్నారా? ఆ వినాయకుడు పూజ చేసుకొని వ్రత కథను చెప్పుకొని ఆ కథాక్షతలను శిరస్సున ధరించారా? మరి ఆ స్వామి అపూర్వమైన కరుణకు నోచుకొని ఆ చంద్రుణ్ణి చూడడం వలన వచ్చే నీలాప నిందలకు దూరంగా ఉండండి, కథాక్షతలను శిరస్సున ధరించుకున్నారు కనుక. ఇక భాద్రపద మాసంలో భాద్రపద శుద్ధ పంచమిని ఋషి పంచమి అనే నోమును లేదా వ్రతాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా పూర్వకాలం నుండి వస్తుంది. ఇప్పుడు ఆ ఋషి పంచమి నోము లేదా వ్రతం గురించి వివరంగా తెలుసుకుందామా? వ్రతాలన్నింటిలోనూ అత్యుత్తమమైనది ఏదో చెప్పమని ధర్మరాజు కోరినప్పుడు అందుకు సమాధానంగా శ్రీకృష్ణుడు చెప్పినదే ఋషి పంచమి వ్రతం. స్త్రీ దోషాలకు పరిహారంగా జరుపుకునే ఈ వ్రతాన్ని భాద్రపద మాసంలో వచ్చే శుక్లపక్ష పంచమి రోజున ఆచరించాలి. ఈ రోజున నదీ తీరానికి వెళ్ళి దంతావధానం అనంతరం పరిమళ ద్రవ్యాలతో మంత్రపూర్వకంగా స్నానం చేయాలి. ఆ తర్వాత ఆ నదీ జలాన్ని తీర్థంగా తీసుకొని అక్కడ హోమం చేయాలి. ఇంటికి చేరుకున్న తర్వాత వ్రతానికి సంబంధించిన వేదికను అలాగే పూజా సామగ్రిని సిద్ధం చేసుకోవాలి. మట్టితో కానీ రాగితో కానీ కలసం పెట్టుకొని అందులో నీటిని పంచరత్నాలను ఉంచాలి. అష్టదళ పద్మం వేశాక సంకల్పం చెప్పుకోవాలి. గణపతిని పూజించి గంగా, యమున, కృష్ణ, తుంగభద్ర తదితర నదుల నామాలను, మహర్షుల నామాలను స్మరించుకోవాలి. ముఖ్యంగా సప్త ఋషులను, అరుంధతిని పూజించాలి. ఆ తర్వాత కథ చెప్పుకొని వాయనదానాలు ఇవ్వాలి. ఇలా 7 సంవత్సరాల పాటు క్రమం తప్పకుండా ఈ వ్రతాన్ని చేసుకొని ఆ తర్వాత ఉద్యాపన చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఋషి పంచమి వ్రత కథను విందామా? సర్వేశ్వరుడు అయిన శ్రీకృష్ణుని చూసి ధర్మరాజు, ఓ దేవదేవ, అనేక వ్రతములను గురించి విన్నా కూడా వ్రతములలో ఉత్తమమైనది, అన్ని దోషాలను పోగొట్టేది అయిన ఒక వ్రతాన్ని వినాలని ఉంది అని అడగగా అందుకు శ్రీకృష్ణుడు ఇలా చెప్తున్నాడు. ఓ ధర్మరాజా, చెప్తాను విను. దేనిని చేయట చేత ప్రజలు నరకాన్ని చూడరో, పాపాల్ని పోగొట్టుకుంటారో, అట్టి ఋషి పంచమి అనే ఒక వ్రతం ఉంది. దానిని గూర్చిన పురాణం ఉంది, విను. పూర్వకాలమున విదర్భ దేశంలో ఉదంకుడు అను ఒక బ్రాహ్మణుడు కలడు. అతని భార్య పేరు సుశీల. ఈమె పతివ్రత. వీరికి సుభీషణుడు అనే కొడుకు, ఒక కూతురు ఉన్నారు. ఇతని కొడుకు వేద వేదాంగాలను చదివాడు. కూతుర్ని ఒక బ్రాహ్మణునికి ఇచ్చి వివాహం చేశారు. ఆ తర్వాత ఆమె విధివశం చేత వైధవ్యాన్ని పొందింది. తాను పవిత్రంగా ఉండి వైధవ్యాన్ని పొందినప్పటికీ కూడా పవిత్రంగా ఉండి తన తండ్రి ఇంటిలోనే కాలాన్ని గడుపుతుంది ఆ కూతురు. తండ్రి అయిన ఉదంకుడు తన కూతురి పరిస్థితికి బాధపడుతూ కొడుకు ఇంటి నుండి భార్యను, కూతుర్ని తీసుకొని అడవులకు పోయి తన శిష్యులకు జ్ఞానబోధ చేయిచు కాలం గడుపుతున్నాడు. అలా ఉండగా ఈమె కూడా తండ్రికి సేవలు చేసుకుంటూ ఉండగా ఒకరోజు అర్ధరాత్రి వేళ అలసిపోయి పడుకొని ఉండగా ఆమె శరీరం అంతా పురుగులు పట్టాయి. ఇలా శరీరం అంతా పురుగులతో నిండి ఉన్న ఆమెను చూసి శిష్యులు ఆమె తల్లికి ఈ విషయం చెప్పారు. అది విని ఆ తల్లి కూడా ఆమె శరీరాన్ని, ఆ శరీరానికి పట్టిన పురుగుల్ని చూసి చాలా బాధ చెంది ఆమె శరీరానికి పట్టిన పురుగులను దులిపి ఆమెను తీసుకొని తన భర్త అయిన ఉదంకుని దగ్గరికి వెళ్ళి జరిగినదంతా కూడా వివరించి చెప్పి ఇందుకు కారణం చెప్పమని కోరగా ఉదంకుడు కొంతసేపు ధ్యానముద్రలో ఉండి ఆమె పూర్వజన్మ వృత్తాంతం అంతా కూడా దివ్య దృష్టి వలన గ్రహించి ఇలా చెప్పాడు. ఓ ప్రాణేశ్వరి, ఆమె ఇంతకుముందు తన 7వ జన్మలో బ్రాహ్మణ స్త్రీగా పుట్టి రజస్వల అయినా కూడా దూరంగా ఉండక ఇంటి పనులన్నీ చేస్తూ వంట సామాగ్రిని, అలాగే వండిన పదార్థాలు అంటే అన్నము, కూర, పప్పు మొదలగు పదార్థాలు వండిన గిన్నెలను తాకుతూ ఆ తాకడం వలన సంక్రమించిన దోషం వలన ఆమె శరీరం అంతా కూడా పురుగులు వ్యాపించాయి. కావున స్త్రీ రజయుక్తురాలు అయినచో పాపము కలది అవుతుంది. 4వ దినాన శుద్ధి స్నానం చేసిన తరువాత మాత్రమే ఇంటిలోకి రావాలి. ఇది ఇలా ఉండగా ఆ ఒక్కటే కాకుండా ఈమె మరొక పాపం కూడా చేసింది. అదేంటంటే ఈమె పూర్వము చెలికత్తెలతో కలిసి ఒక గొప్ప వ్రతాన్ని ఒకరు చేయిస్తూ ఉండగా చూసి దాన్ని హేళన చేసి అవమానించింది. కానీ ఆ హేళన చేసినప్పటికీ కూడా ఆ వ్రతం చేయడాన్ని చూసి ఉండడం వలన ఆ చూసినంత మాత్రానే నిర్మలమైన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టడం అనేది జరిగింది. ఆ వ్రతాన్ని దూషించటం వలన శరీరం అంతా పురుగులు పట్టడం జరిగింది అని ఉదంకుడు తన కూతురు యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని కూర్చి ఆ భార్యకు చెప్పిన తర్వాత ఆ భార్య అయిన సుశీల ఈ విధంగా అడిగింది. స్వామి, ఏ వ్రతం యొక్క మహిమ చేత ఉత్తమ కులంలో పుట్టుటకు కారణమైందో, మరియు ఏ వ్రతాన్ని దూషించడం వలన శరీరం అంతా పురుగులు వ్యాపించడం అనేది జరిగిందో, అంతటి మహిమ గల ఆ వ్రతాన్ని గురించి నాకు వివరంగా చెప్పమని కోరగా అందుకు ఉదంకుడు ఈ విధంగా చెప్పాడు. ఏ వ్రతాన్ని చేసినంత మాత్రాన స్త్రీలకు సకల ఐశ్వర్యాలు కలుగుతాయో, సర్వ పాపాలు తొలగుతాయో, అంతేకాక ఎటువంటి ఆపదలు రాకుండా ఉంటాయో, సకల సౌభాగ్యాలతో వర్ధిల్లుతారో, అటువంటి వ్రతములలో ఉత్తమమైన వ్రతము ఒకటి ఉంది అని ఉదంకుడు ఇలా చెప్తున్నాడు అని చెప్పి శ్రీకృష్ణుడు ధర్మరాజుకు చెప్పగా ఆ మాటలు విని ధర్మరాజు ఇలా చెప్పాడు. ఓ శ్రీకృష్ణ, ఈ వ్రతం యొక్క మహిమను వివరింపుము అనేసి అడగగా శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు. ఓ రాజేంద్ర, ఏ వ్రతము చేసినచో ఆడవారు సర్వ పాపాల నుండి విముక్తి పొందుతారో ఆ వ్రతాన్ని గూర్చి ఉదంకుడు తన భార్యకు తెలిపాడు. అదే వ్రతాన్ని గూర్చి నీకు నేను కూడా చెప్తాను, విను అని చెప్పి ఇలా చెప్పసాగాడు. ఋషి పంచమి అనే ఒక వ్రతం ఉంది. ఒక స్త్రీ రజస్వల అయినందున తెలిసి అయినా తెలియక అయినా వంట చేయు పాత్రలను తాకినచో అది పాపమే అవుతుంది. బ్రాహ్మణులు మొదలగు 4 జాతుల్లోని స్త్రీలు రజోవతులుగా ఉన్నప్పుడు దూరంగా ఉండుటకు హేతు ఉంది. అది ఏంటంటే ఇంద్రుడు ముందు వృత్రాసురుని చంపినప్పుడు కలిగిన పాపం వలన అతడు బ్రహ్మహత్య చేత పీడింపబడి ఆ పీడను పోగొట్టుకొనుటకై బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళి శరణు కోరగా బ్రహ్మ ఇంద్రుడి బ్రహ్మహత్యను 4 భాగములుగా విభజించి స్త్రీల యందును, వృక్షముల యందును, ఇంకా కొన్నిటి యందు ఈ 4 విధాలుగా 4 స్థలాలందు ఆ పాపాన్ని ఉంచాడు. కావున బ్రహ్మదేవుని ఆజ్ఞ చేత రజోవతి అయిన స్త్రీ మొదటి రోజున చాండాలిగాను, 2వ రోజున బ్రహ్మఘాతిగాను, 3వ రోజున రజకిగాను ఉండి 4వ రోజున పరిశుద్ధము అవుతుంది. కావున రజకాలమున జ్ఞానము చే కానీ అజ్ఞానము చే కానీ వంట సామాగ్రిని తాకినట్టయితే అట్టి పాపము నశించుటకు, వేరే రకాలైన అన్ని పాపములు తొలగిపోవుటకు, సర్వ ఉపద్రవములు నశించిపోవుటకు ఈ ఋషి పంచమి వ్రతము బ్రాహ్మణాది 4 జాతుల్లోనూ స్త్రీల చేత కూడా ఎక్కువగా ఆచరింపదగినది. ఈ విషయమున ఇంకొక పురాణ కథ ఉంది, అది కూడా నీకు చెప్తాను, సావధానంగా విను అని చెప్పి శ్రీకృష్ణుడు ధర్మరాజుకు ఇలా చెప్పసాగాడు. ఆ కథ ఏంటో తెలుసుకునే ముందర ఇప్పుడు తరాలు అంతరాలు కార్యక్రమంలో ఒక చిన్న విరామం తీసుకుని మళ్ళీ మీ ముందుకు వస్తాను. స్టే ట్యూన్ టు మైండ్ మీడియా ఫ్రెండ్స్.
శివుని కుమారుడవో గణేశ చింతలు బాపాలో హమేశా, శివుని కుమారుడవో గణేశ చింతలు బాపాలో హమేశా, పార్వతి పుత్రుడవో గణేశ పరుగున రావాలో హమేశా, పార్వతి పుత్రుడవో గణేశ పరుగున రావాలో హమేశా. ఏకదంతుడా లోకనాథుడా బ్రహ్మరూపుడా సర్వనేతుడా సకల సూత్రుడా గౌరీ సుతుడా, జై బోలో గణేష్ మహారాజ్ కే. గణగణ గంటలయా గణేశ గుణగుణ రామయ్యో హమేశ, శివుని కుమారుడవో గణేశ చింతలు బాపాలో హమేశ. లంబోదరుడవయో గణపతి అందరు పాడేమో నీ స్తుతి, లంబోదరుడవయో గణపతి అందరు పాడేమో నీ స్తుతి, ఏడాది కొచ్చెనయో ఈ చవితి భక్తితో నిండెనయో ఈ జగతి, ఏడాది కొచ్చెనయో ఈ చవితి భక్తితో నిండెనయో ఈ జగతి, భద్రపదమున శుద్ధ చవితిన దేవగలియన గొప్ప గణమున పాదం మోపిన గౌరీ నందన, జై బోలో గణేష్ మహారాజ్ కే. అభయములిచ్చేవో గణపతి శుభాలు తెచ్చేవో అధిపతి, శివుని కుమారుడవో గణేశ చింతలు బాపాలో హమేశ. కుడుములు ఉండ్రాల్లో గజానన గజముఖ వదనుడవో యుగాన, కుడుములు ఉండ్రాల్లో గజానన గజముఖ వదనుడవో యుగాన, రాత్రుల పండుగలో శివానన ముందుగా పూజలయో కృపానన, రాత్రుల పండుగలో శివానన ముందుగా పూజలయో కృపానన, పూలు తెచ్చినం పండ్లు తెచ్చినం పూజ చేసినం నిన్ను మొక్కినం ఆటలాడినం పాటవాడినం, జై బోలో గణేష్ మహారాజ్ కే. డప్పుల మోతలయో గణానక డమరుక సప్పుడులో గజానన, శివుని కుమారుడవో గణేశ చింతలు బాపాలో హమేష. శోకం బాపేటి వినాయక, లోకాలేలేటి నాయక శోకం బాపేటి వినాయక, నిన్నే కొలిచితి మీ సహాయక మమ్ముల కాపాడే ప్రియానక, నిన్నే కొలిచితి మీ సహాయక మమ్ముల కాపాడే ప్రియానక, తులకరి పూజలు నీకేనయ్యా మమ్ముల సల్లగ చూడాలయ్యా, ఆదిదేవుడై రావాలయ్యా ఆశీర్వాదం ఇవ్వాలయ్యా, మూషిక వాహనుడా దేవక లోకం నీవయ్యో పాలక, పార్వతి పుత్రుడవో గణేశ పరుగున రావాలో హమేశ.
అందరికీ నమస్కారం, నేను మీ అంజనా సౌమ్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
శ్రోతలకు నమస్కారం. ధర్మార్థ కామమోక్షాణం ఆరోగ్యం మూలముత్తమం. మన ధర్మం మనం నిర్వర్తించాలన్నా, సంపదలను గడించాలన్నా, కోరికలను సాకారం చేసుకోవాలన్నా, చివరకు భగవత్ సన్నిధి పొందాలన్నా చక్కటి ఆరోగ్యం మనకు కావాలి. నేటి ఆధునిక యాంత్రిక ప్రపంచంలో ఆరోగ్యంగా ఆనందంగా ఉండటానికి మీరు పాటించవలసిన స్వాస్థ్య సూత్రములను ఆరోగ్యవాణి కార్యక్రమంలో నేను డాక్టర్ సుందర్రాజ్ పెరుమాళ్ మీకు వివరిస్తాను. భారత కాలమానం ప్రకారం ప్రతి శనివారం రాత్రి 7:30 నుండి 8:30 వరకు లైవ్లో నాతో మాట్లాడి మీ సందేహాలను నివృత్తి చేసుకోండి. ఆదివారం తిరిగి ఇదే సమయానికి ప్రసారమయ్యే ఆరోగ్యవాణి షోను తప్పక వినండి. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పెట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లు అయితే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలందరికీ తరాలు అంతరాలు కార్యక్రమంలోకి పునఃస్వాగతం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం భాద్రపద మాసం గురించి, భాద్రపద మాసంలో వచ్చే పండుగలు అలాగే పర్వదినాల గురించి చెప్పుకుంటూ అందులో భాగంగా ఋషి పంచమి వ్రతాన్ని గురించి చెప్పుకుంటున్నాం కదా. ఈ వ్రతం భాద్రపద శుద్ధ పంచమి నాడు వస్తుంది. ఇప్పుడు ఈ వ్రతంలో కృష్ణుడు ధర్మరాజుకు ఈ వ్రతం వెనుక ఉండే రెండో పురాణ కథను గురించి వివరిస్తున్నాడు కదా. ఆ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా. ఈ ఋషి పంచమి వ్రతం జరుపుకోవడానికి కారణంగా చెప్పబడుతున్న కథ ఇది. దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం విదర్భ దేశంలో సుమిత్రుడు, జయశ్రీ అనే దంపతులు నివసించేవారు. వేదశాస్త్ర పండితుడైన సుమిత్రుడు భార్యా విధేయుడు, అందువలన ఆమె ఋతుదోషాలను పట్టించుకోకుండా నడుచుకుంటున్నా చూస్తూ ఊరుకునేవాడు. సుమతి అనే కుమారుడు జన్మించిన కొంతకాలానికి వాళ్ళు కాలం చేశారు. సుమతికి చంద్రావతితో వివాహం జరిగింది. నియమనిష్టలను పాటిస్తూ వాళ్ళు అన్యోన్యంగా కాలం గడపసాగారు. అలాంటి పరిస్థితుల్లో ఋతుదోషానికి పాల్పడిన కారణంగా కుక్కగా ఆ విషయంలో అడ్డు చెప్పనందుకు ఆమె భర్త సుమిత్రుడు ఎద్దుగాను జన్మించారు. కొడుకు పట్ల తీరని ప్రేమానురాగాల వల్ల, మమకారం వల్ల వాళ్ళు సుమతి ఇంటికి చేరుకున్నారు. ఒకరోజున సుమతి తన ఇంట్లో పితృకార్యాన్ని నిర్వహిస్తూ ఉండగా ఒక పాము వచ్చి పాయసం తాగేసి అదే పాత్రలో విషం కక్కి వెళ్ళిపోయింది. కుక్క రూపంలో ఉన్న జయశ్రీ ఈ దృశ్యం చూసి మిగిలిన పాయసాన్ని బ్రాహ్మణులకు వడ్డిస్తే ప్రమాదమని భావించి చంద్రావతి చూస్తుండగా ఆ పాత్రని తాకింది. ఆవేశంతో చంద్రావతి కర్రతో ఆ కుక్కను కొట్టి మళ్ళీ పాయసాన్ని సిద్ధం చేసింది. ఇక సుమతి ఒకవైపున పితృకార్యాన్ని శ్రద్ధగా నిర్వహిస్తూనే మరోవైపున బాగా పొద్దుపోయేదాకా ఎద్దుతో పొలం పళ్ళు చేయించాడు. ఆ రాత్రి ఎద్దు, కుక్క రెండు కూడా తమకి ఎదురైన అనుభవాన్ని గురించి చెప్పుకొని కన్నీళ్లు పెట్టుకున్నాయి. నియమనిష్టల కారణంగా తనకు సంక్రమించిన కొద్దిపాటి శక్తితో ఆ ఎద్దు, కుక్కల ఆవేదనను సుమతి అర్థం చేసుకున్నాడు. తపోబల సంపన్నులను కలుసుకొని విషయాన్ని వివరించాడు. పూర్వజన్మ పాప ఫలితంగానే తల్లిదండ్రులు అలా జన్మించి అవస్థలు పడుతున్నారని, పాప విముక్తి కోసం ఋషి పంచమి వ్రతం చేయాలని తెలుసుకున్నాడు. సుమతి ఈ వ్రతం ఆచరించగానే కుక్క, ఎద్దు రూపాలలో ఉన్న ఆయన తల్లిదండ్రులు తమ దేహాలను వదిలి పుణ్యలోకాలకు తరలిపోయారు. ఆనాటి నుంచి ఈ వ్రతాన్ని ఎందరో ఆచరించి తగిన ఫలితాలను పొందినట్టుగా పురాణాలు చెప్తున్నాయి. ఓ ధర్మరాజా, అన్ని వ్రతములు ఆచరించిన ఫలము, అన్ని నదులలో స్నానం చేసిన ఫలము, అన్ని రకముల దానములు చేయటం వలన కలుగు పుణ్యఫలము ఈ వ్రతము చేసినచో కలుగును. ఏ స్త్రీ ఈ వ్రతం ఆచరించినో ఆ స్త్రీ భోగభాగ్యములు కలిగి రూపము సౌందర్యము పుత్రులతోనూ పౌత్రులతోనూ కూడినదై ఇహపర సౌఖ్యములను పొందును. ఈ వ్రతము వలన విశేషముగా స్త్రీల పాపములు నశించిపోవును, మరియు చదువువారి వినువారి పాపములు నశించుటయే కాక ధనము పుత్రులు కీర్తి స్వర్గము ఇచ్చును. కావున ధర్మరాజా, ఈ వ్రతము అన్ని వ్రతములలోకి శ్రేష్టమైనది అని శ్రీకృష్ణుడు అజాత శత్రువు అయిన ధర్మరాజుకు చెప్పాడు. ఇది ఈ ఋషి పంచమి నోము గురించి, అలాగే వ్రతకు కథ గురించిను. ఈ వ్రతాన్ని చేసుకోవాలి అనుకునేవాళ్ళు ఇప్పుడు చవితి తర్వాత వచ్చే పంచమి రోజున ఈ వ్రతాన్ని నోచుకోవచ్చు. ఈ వ్రతం మీరు నోచుకోవాలి అనుకున్నట్టయితే మీ కుటుంబ పురోహితుని సంప్రదించినట్టయితే ఆయన దగ్గరుండి ఈ నోమును మీ చేత చక్కగా నోపించడం జరుగుతుంది. కనుక వీలున్నవారు ఈ నోమును నోచుకోమని కోరుకుంటున్నాను. ఆ తర్వాత భాద్రపద మాసంలో వచ్చే మరొక పుణ్యతిథి భాద్రపద శుద్ధ షష్ఠిని సూర్య షష్ఠిగా జరుపుకుంటాము. ఇప్పుడు ఆ సూర్య షష్ఠి గురించి వివరాలు తెలుసుకుందామా? భాద్రపద శుక్ల షష్ఠిని సూర్య షష్ఠి అంటారు. ఈ రోజున సూర్యుని స్మరిస్తూ స్నానం చేసి సూర్యుని ఆరాధించి పంచగవ్యాలు అంటే ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఆవు మూత్రం, ఆవు పేడ కలిపి ప్రాసనం చేస్తే విశేష ఫలం లభిస్తుంది అని చెప్పారు మన పెద్దలు. శుక్ల భాద్రపదే షష్ట్యాం స్నానం భాస్కర పూజనం ప్రాసనం పంచగవ్యస్య చాశ్వమేధ ఫలాధికం అని శాస్త్రోక్తి. ఈ రోజున కుమారస్వామిని దర్శించడం వలన పాపనాశనం అవుతుంది. సూర్యషష్ఠినే ఛట్ పూజ అని బీహార్ మరియు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల వారు జరుపుకుంటారు. ఇది ప్రధానంగా మన దేశంలో బీహార్ మరియు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల వారు జరుపుకునే పండుగ. ఛట్ పూజను ప్రధానంగా 4 రోజులు పండుగగా వారు జరుపుకుంటారు. మొదటి రోజును నహాయ్ ఖాయ్, 2వ రోజును ఖర్న, 3వ రోజును పెహలా అర్ఘ్య, 4వ రోజును పార్నాగా పేర్కొంటారు. ఛట్ పూజ చేసేవారు అత్యంత నిష్టగా నహాయ్ ఖాయ్ని ఆచరిస్తారు. ఎక్కువగా మహిళలే ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఇప్పుడు ఈ పూజా పద్ధతి ఎలా ఉంటుందో వివరంగా తెలుసుకుందామా? ఈ పండుగ సందర్భంగా ఇల్లంతా శుభ్రపరచుకొని శుచిగా స్నానం చేస్తారు. వ్రతధారులే స్వయంగా పీలిమట్టితో పొయ్యి తయారు చేసి మామిడి కట్టెలను ఉపయోగించి అర్వా చావల్, శనగపప్పు, సొరకాయ లేదా అరటికాయ కూరతో తయారు చేసిన వంటకాన్ని ఆరగిస్తారు. వంటలో సాధారణంగా ఉప్పు వినియోగించరు. ఒకవేళ ఉప్పును వాడాల్సి వస్తే సైంధవ లవణాన్ని మాత్రమే వాడతారు. సొరకాయ ఈ రోజున వంటలో ప్రధానంగా వాడతారు కనుక నహాయ్ ఖాయ్ భోజనాన్ని కొందరు కద్దూబాత్గా పేర్కొంటారు. వ్రతధారులు రాత్రి ప్రసాదం తర్వాత మరుసటి రోజు సాయంత్రం వరకు ఉపవాసం ఉంటారు. ఈ రోజును ఖర్నాగా పేర్కొంటారు. సాయంత్రం ఖీర్ రొట్టెలను ప్రసాదంగా స్వీకరించి నిర్జల ఉపవాసాన్ని ప్రారంభిస్తారు. 3వ రోజున అస్తమించే సూర్యుణ్ణి పూజించి చాటలో ప్రసాదాన్ని సమర్పిస్తారు. 4వ రోజున ఉదయించే సూర్యునికి అర్ఘ్యప్రసాదాలు సమర్పించి వ్రత విసర్జన చేసి విందు భోజనం చేయడంతో వ్రతం పూర్తవుతుంది. ఈ ఛట్ పూజ బతుకమ్మ పూజని పండుగని పోలి ఉంటుంది. అది ఏ విధంగానో ఇప్పుడు చూద్దాం. ఛట్ పూజ కూడా బతుకమ్మ పండుగ మాదిరిగానే ప్రకృతికి సన్నిహితమైనది. సకల సృష్టికి ఆధారమైన సూర్యభగవానుణ్ణి ఈ పండుగ సందర్భంగా కొలుస్తారు. మోకాలి లోతు వరకు నీటిలో నిలబడి సూర్యదేవునికి అర్ఘ్యప్రసాదాలను సమర్పించడం ఈ పూజ ప్రత్యేకత. వెదురుగంప లేదా చాటలో పళ్ళను ఉంచి అస్తమించే సూర్యునికి ఉదయించే సూర్యునికి ప్రసాదంగా సమర్పిస్తారు. ఈ పూజలో ప్రధాన భాగం నదీ తీరాన జరుగుతుంది కాబట్టి ఈ పూజ నదుల శుద్ధీకరణలపై కూడా దృష్టి సారించేలా చేస్తుంది. పండుగ సమయంలో ప్రసాదంగా సమర్పించే బెల్లం, చెరకు, కొబ్బరికాయలు, అరటిపళ్ళు, పసుపు, అల్లం ఇత్యాది సామాగ్రి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందంటారు వైద్య నిపుణులు. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర, దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. ఇది సూర్య నమస్కార స్తోత్రం. సూర్యభగవానుడు నమస్కార ప్రియుడు. ఈ స్తోత్రాన్ని రోజు 3 కాలాలలో పఠిస్తే చాలా మంచిది, లేదా రోజు పూజ చేసే సమయంలో 3 సార్లు పఠించినా చాలు. ముఖ్యంగా ఆదివారం స్వామికి నమస్కారం చేసి ఈ శ్లోకాన్ని పఠిస్తే చాలా మంచిది. సూర్యుడు, భాస్కరుడు, భానుడు, రవి, దినకరుడు, ఆదిత్యుడు, మార్తాండుడు, సవిత్రుడు, ఇలా సూర్యునికి ఎన్నో నామాలున్నాయి. సూర్యుణ్ణి ప్రత్యక్ష దైవమని, కర్మసాక్షి అని అంటారు. మనం సూర్యనారాయణమూర్తిని ప్రత్యక్ష భగవానుడిగా కొలుస్తాము. ఇవి సూర్యషష్ఠి పండుగ యొక్క వివరాలు. ఇప్పుడు తరాలు అంతరాలు కార్యక్రమంలో ఒక చిన్న విరామం తీసుకొని మళ్ళీ మీ ముందుకు వస్తాను. స్టే ట్యూన్ టు మైండ్ మీడియా ఫ్రెండ్స్.
Hi everyone, this is your playback singer Bhargavi Pillai and you're listening to Mind Media, the voice of India. Idi Bhartiya Swaram.
సద్గురువు యొక్క వచనాలు దివి నుండి భువికి జాలువారే అమృత బిందువులు. దత్తస్వరూపులైన శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ అనేక సందర్భాల్లో అందించిన పాటలు, కథలు, మాటలను ఏల్చికూర్చి మీకోసం అమృత బిందువులు అనే కార్యక్రమంలో మీ రాజవరం ఉష భారత కాలమానం ప్రకారం ప్రతి గురువారం ఉదయం 10:30 నుండి 11 గంటల వరకు మీకు అందిస్తోంది. మరి మీరు వినేందుకు సిద్ధమే కదా.
భారతీయ సంస్కృతిని, వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం కార్యక్రమాల వివరాలు, పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం.
The voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలందరికీ తరాలు అంతరాలు కార్యక్రమంలోకి పునః స్వాగతం ఫ్రెండ్స్. మనం ఇప్పుడు భాద్రపద మాసంలో వచ్చే మరొక పుణ్యతిథి వామన జయంతి. ఈ వామన జయంతి గురించి తెలుసుకుందామా. మనం భాద్రపద శుక్ల ద్వాదశిని వామన జయంతిగా జరుపుకుంటున్నాము. అంటే వామనుడు అదితి గర్భాన జన్మించిన రోజు భాద్రపద శుక్ల ద్వాదశి కనుక వామనుడు జన్మించిన ఆ తిథిని పురస్కరించుకొని మనందరం కూడా వామన జయంతిని జరుపుకుంటున్నాం గనక ఇప్పుడు వామనావతారం గురించి, ఆ వామన జయంతి యొక్క విశేషాల గురించి తెలుసుకుందామా. శ్రీ మహావిష్ణువు దుష్ట శిక్షణకై, శిష్ట రక్షణకై దశావతారాల్ని ఎత్తిన విషయం మనందరికీ తెలిసినదే. ఈ దశావతారాలలో 5వ అవతారము వామనావతారం. ఈ అవతారాన్ని విష్ణువు బలిచక్రవర్తిని అంతమొందించేటందుకు ఎత్తాడు. బలిచక్రవర్తి ప్రహ్లాదునికి మనవడు, వైరోచనునికి కుమారుడు. బలిచక్రవర్తి విశ్వజిత్ అనే యాగాన్ని చేయడం ద్వారా, ఇంకా బ్రాహ్మణులకు దానాలు చేయడం ద్వారా అమిత శక్తిమంతుడై ఇంద్రుని పైకి దండెత్తి ఇంద్రలోకాన్ని ఆక్రమించాడు. దేవతల తల్లి అయిన అదితి తన భర్త అయిన కశ్యప ప్రజాపతి దగ్గరకు వెళ్ళి తన పుత్రులైన దేవతల దీనస్థితిని వివరించింది. బలిచక్రవర్తి భోగభాగ్యాలన్నీ అనుభవిస్తూ యాగాన్ని ఇవ్వడం లేదని మొరపెట్టుకుంది. అంతటా కశ్యపుడు నారాయణుడిని పూజించమని పయోభక్షణము అనే వ్రతాన్ని ఉపదేశిస్తాడు. ఆ వ్రత ఫలితంగా భాద్రపద శుద్ధ ద్వాదశి నాడు మధ్యాహ్న సమయంలో వామనుడు రూపంలో విష్ణుమూర్తి అదితి గర్భనందు జన్మించాడు. అడిగిన వారికి లేదనకుండా దానమిచ్చే స్వభావం గల బలిచక్రవర్తి బలహీనత బ్రాహ్మణులకు దానం చెయ్యడం అని గ్రహించిన విష్ణువు వామన రూపంలో బలిచక్రవర్తి యొక్క యజ్ఞశాలకు వెళ్ళాడు. బలిచక్రవర్తి ఆ వామనునికి సాదర స్వాగతం పలికి అర్ఘ్యపాద్యాలను సమర్పించి ఏం కావాలో కోరుకోమన్నాడు. వామనుడు తనకు యాగం చేసుకునేటందుకు 3 అడుగుల నేల కావాలని కోరాడు. అందుకు బలిచక్రవర్తి సంతోషంగా అంగీకరించాడు. దానం కోరి వచ్చినవాడు వామన రూపంలో ఉన్న రాక్షస విరోధి అయినటువంటి శ్రీ మహావిష్ణువే అని అక్కడున్న రాక్షసుల గురువైన శుక్రాచార్యుడు గ్రహించాడు. శుక్రాచార్యుడు బలిని పిలిచి వచ్చినవాడు సాక్షాత్తు విష్ణుమూర్తి అని, అతనికి ఏ దానము చెయ్యొద్దని, వెంటనే ఇక్కడ నుండి పంపించి వేయు అని సూచించాడు బలిచక్రవర్తికి. అందుకు బలిచక్రవర్తి దానము ఇస్తానని చెప్పి నా ప్రాణానికి నా ధనానికి ఉన్న విలువని ఉద్దేశించి, అలాగే వాటి మీద వ్యామోహంతో ఆ దానం చెయ్యనని నేను చెప్పలేను, ఆడిన మాట తప్పలేను, ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా ఇచ్చిన మాట మీద నిలబడి ఉంటాను, మాటను వెనక్కి తీసుకోలేను అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు శుక్రాచార్యుడికి. అందుకు శుక్రాచార్యుడికి చాలా కోపం వచ్చి, శీఘ్రకాలంలోనే నువ్వు రాజ్యభ్రష్టుడు అవుతావని బలిని శపించి వెళ్ళిపోయాడు. అంతటా బలిచక్రవర్తి వామనుని పాదాలు కడిగి ఆ నీరును తన తల మీద చల్లుకున్నాడు. వామనుడు కోరిక మేరకు 3 అడుగులు దానమిస్తున్నానని ప్రకటిస్తూ కలసంతో తన చేతి మీదుగా వామనుని చేతిలోకి నీళ్లు పోస్తూ ఉంటాడు. అంటే ఇదివరకు మనం దానం ఇవ్వాలి అంటే, ఇప్పుడు కన్యాదానం అయినా సరే మీరు చూసినట్టయితే కలసంలో నీళ్లు ఇలా పోస్తూ వరుడి పాదాలని కడుగుతారు. అంటే ఆ నీరు వాళ్ళ చేతుల్లోకి పొయ్యడాన్ని దానం ఇవ్వడంగా మన వాళ్ళు పూర్వకాలం నుంచి భావిస్తున్నారు. కనుక మనం దానం ఇవ్వాలంటే ఖచ్చితంగా వాళ్ళకి మన చేతి మీదుగా నీళ్లు పొయ్యాలి. కనుక ఆ విధంగా బలిచక్రవర్తి వామనుని చేతిలోకి నీళ్లు పోస్తున్న సమయంలో ఆ ప్రయత్నాన్ని అడ్డుకోవాలని శుక్రాచార్యుడు కలస యొక్క రంధ్రానికి అడ్డుపడడం జరిగింది. ఆ నీళ్లు రాకుండా ఆ కలసానికి ఉండే రంధ్రానికి అడ్డుపడడం జరిగింది. అది గ్రహించిన వామనుడు అక్కడే ఉన్న ఒక దర్భపుల్లతో ఆ రంధ్రాన్ని పొడవగా శుక్రాచార్యుడు తన 2 కళ్ళలో 1 కన్నుని కోల్పోయాడు. ఈ వామనుడు విష్ణుమూర్తి యొక్క అవతారం కనుక అతను దివ్య దృష్టితోటి గ్రహించాడు. శుక్రాచార్యుడు ఒక నలుసు రూపంలోని, అంటే సూక్ష్మ రూపంలోకి మారి ఆ కలస రంధ్రాన్ని అడ్డుకుంటున్నాడు నీళ్లు రాకుండాను అని. ఏం చేశాడంటే పక్కనే ఉన్న దర్భపుల్లను తీసుకొని దాంతో ఆ కలస రంధ్రంలో పొడుస్తాడు. దర్భ చాలా సూది కన్నా వాడి అయినది కనుక ఆ మొన తగిలేసరికి సరిగ్గా వెళ్ళది అతని కన్నుకి గుచ్చుకుంది, శుక్రాచార్యుడి కన్నుకి. వెంటనే ఆ కన్నులోంచి రక్తం వచ్చి శుక్రాచార్యుడు కన్ను పోవడం అనేది జరిగింది. అయితే సాక్షాత్తు భగవత్ స్వరూపుడు కనుక అక్కడ దానం తీసుకుంటున్నవాడు, ఆ నీరు రక్తం నీరు రాకుండా మామూలు నీరే రావడం అనేది జరిగింది. ఆ తర్వాత యథావిధిగా నీరు రావడం మొదలైంది. విష్ణుమూర్తి రూపంలో ఉన్న వామనుడు దానం కూడా స్వీకరించాడు. ద్వానాన్ని స్వీకరించిన తర్వాత వామనుడు కొద్ది కొద్దిగా పెరుగుతూ యావత్ బ్రహ్మాండాన్ని ఆక్రమించి ఒక పాదము భూమి మీద వేసి, 2వ పాదం ఆకాశం మీద వేసి, 3వ పాదం ఎక్కడ వెయ్యాలి, ఇంకా చోటేది, ఆకాశము భూమి కూడా పట్టేస్తే ఇంకా 3వ పాదం వేయడానికి చోటేది అని చెప్పి బలిచక్రవర్తిని అడగడం జరిగింది. అప్పుడు బలిచక్రవర్తి నా నెత్తి మీద వెయ్యో అంటాడు. ఇంకా ఆకాశం భూమి 2 ఇచ్చేస్తే ఇంకా అతనికి తన అని మిగిలింది ఒక తన శరీరమే, తన శరీరానికి మూలం తన శిరస్సే, కనుక నా శిరస్సు మీద వెయ్యు నీ 3వ పాదం అని చెప్పి తన తలని చూపిస్తాడు. అప్పుడు వామనుడు సరే అని అసలు వచ్చిందే అందుకు కనుక వామనుడు తన 3వ పాదాన్ని బలి నెత్తి మీద వేసి బలిని అధఃపాతాళానికి తొక్కేస్తాడు. అతను బలిచక్రవర్తి చేసిన దాన ధర్మాల ప్రభావం వలన అతన్ని చంపడానికి కూడా విష్ణుమూర్తికి మనస్కరించలేదు. 2వది, ఏదైనా తప్పు చేస్తే తప్ప అవతల వాళ్ళని చంపే అర్హత దేవుడికైనా లేదు. అందుకే మనం కొన్ని తప్పులు చేసినప్పుడు అవే మన ఖాతాలోని ఆ తప్పులే పాపాలుగా జమ అయ్యి వాటి వలననే మన మోక్షానికి కూడా అవి అడ్డుకుంటూ ఉంటాయి. కనుకనే పుణ్య కార్యక్రమాలు చేయాలి, ఎప్పుడు సత్యమే మాట్లాడాలి అని పెద్దవాళ్ళు చెప్పేది. పాపకర్మలను చెయ్యకండి, జీవహింస చెయ్యకండి అని. సాక్షాత్ అంత రాక్షసరాజు అయిన బలిచక్రవర్తి ఎంతో విష్ణు భక్తుడు, ప్రహ్లాదుడికే మనవడు అంటేనే అక్కడ బలిచక్రవర్తి ఎంతటి గొప్పవాడో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రహ్లాదుల్లో ఉండేటువంటి గుణగణాలన్నీ కూడా బలిచక్రవర్తిలో ఉన్నాయి. కనుకనే బలిచక్రవర్తిని చంపడానికి ఇష్టపడని విష్ణుమూర్తి అతన్ని పాతాళంలోకి తొక్కేసి తను ఈ భూలోకవాసులకి అంటే మునులకి ఋషులకి దేవతలకి కూడా అతని అడ్డం లేకుండా చేశాడు తప్ప అతని నాశనం అయితే చెయ్యలేదు, చేయడానికి మనసు రాలేదు ఆ భగవంతుడికి. అయితే బలి దానగుణానికి సంతోషం చెందిన మహావిష్ణువు ఏటా అతను కొన్ని రోజులు భూమిపైకి వచ్చి తన రాజ్యాన్ని చూసుకునేటట్టు వరం ఇచ్చాడు. ఈ విధంగా అతనికి అతని రాజ్యం మీద ఉండే మమకారం ఎంత ఉన్నప్పటికీ కూడా ఆడిన మాట తప్పకుండా తిరిగి తన రాజ్యాన్ని ఇచ్చిస్తాడు. కనుక నువ్వు పాతాళలోకానికి వెళ్ళినప్పటికీ కూడా తిరిగి కొన్ని రోజులు భూమి మీదకి వచ్చి నీ రాజ్యాన్ని నువ్వు చూసుకో అని చెప్పేసి వరం ఇచ్చాడు. అంతేకాకుండా పాతాళలోకానికి అతన్ని రాజుని చేసి అక్కడ అతని ద్వారపాలకుడిగా సాక్షాత్తు విష్ణుమూర్తి ఉంటాడు అని చెప్తారు. పాతాళలోకానికే రాజుని చేసి ఆ లోకానికి ద్వారపాలకుడిగా సాక్షాత్తు ఆ భగవంతుడు నిలబడుతూ ఈ రోజుకి నిలబడి ఉంటాడట అక్కడ ఒక అంశగా. అంతటి మహానుభావుడు ఇక్కడ చూస్తే దేవుడు గొప్పవాడా, దేవుడు భక్తుడు గొప్పవాడా అంటే చెప్పడం కష్టం కదా మనకి. ఇప్పటికీ కేరళలో ఓణం పండుగను బలి రాక కోసం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఆ ఓణం పండుగ బలి యొక్క రాకని పురస్కరించుకొని చేసే పండుగట. వామన జయంతి నాడు వైష్ణవాలయాలన్నీ కూడా విష్ణుమూర్తి భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి. ఆ రోజు కనుక మనం ఏదో ఒక విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళి ఆ రోజు ఆ స్వామిని దర్శించుకొని వీలైతే అర్చన చేయించుకోవడం వల్ల చాలా పుణ్యం లభిస్తుంది. ఇది వామనావతారానికి సంబంధించిన కథ. మనం ఇప్పుడు తరాలు అంతరాలు కార్యక్రమంలో మరొక పుణ్యతిథి అలాగే పర్వదినాన్ని గురించి చెప్పుకునే ముందర ఒక చిన్న విరామం తీసుకొని మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ఎక్కడికి వెళ్ళొద్దు. ప్లీజ్ స్టే ట్యూన్ టు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా.
హాయ్, నేను మీ చిత్ర అండ్ యు ఆర్ లిసనింగ్ టు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
నూరేళ్ల ఆయుష్ ఉన్న తెలుగు కథల్లో ఎన్నో జీవితాలు, సామాజిక స్థితిగతులు, సమకాలీన అంశాలు, విలువలు, భావనలు ప్రతిబింబించబడ్డాయి. సమాజానికి అద్దం పట్టే ఇటువంటి కథలను ఏరికోరి కథా కదంబం కార్యక్రమంలో మీకోసం తీసుకువచ్చాను. భారత కాలమానం ప్రకారం ప్రతి గురువారం సాయంత్రం 4:30 నుండి 5:30 గంటల వరకు మీ కనుమూరి అన్నపూర్ణ మీకు అందించే కమ్మటి కథల్ని వినడానికి సిద్ధమేనా? మరి వింటూనే ఉండండి మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది! సీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత, ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmediaకు వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలందరికీ కూడా తరాలు అంతరాలు కార్యక్రమంలోకి పునఃస్వాగతం ఫ్రెండ్స్. మనం ఇప్పుడు ఈ సంవత్సరం భాద్రపద మాసంలో వచ్చింది September 5th మనం ప్రతి సంవత్సరం కూడా టీచర్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటాము. మరి తెలుగులో చెప్పాలంటే ఉపాధ్యాయ దినోత్సవం. మరి ఈ రోజు గురించి తప్పకుండా చెప్పుకొని తీరాలి కదా. ఈ టీచర్స్ డే అంటే ఉపాధ్యాయ దినోత్సవాన్ని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతిని పురస్కరించుకొని ఆ సందర్భంగా మనందరం కూడా జరుపుకుంటాం కనుక ఈ September 5th ఈ టీచర్స్ డే గురించి వివరంగా తెలుసుకుందామా? కొన్ని వివరాలు గురు పౌర్ణమిలో చెప్పాను, అందులో కొన్నిటిని మాత్రమే టచ్ చేస్తూ సర్వేపల్లి గారి గురించి కొంచెం చెప్పే ప్రయత్నం చేస్తాను. దేవుడు, గురువు పక్కపక్కనే ఉంటే నేను మొదట గురువుకే నమస్కరిస్తాను అన్నారు మహానుభావుడు కబీర్ దాస్ గారు. ఎందుకంటే ఆయన భగవంతుడు అని మొదట తనకు చెప్పింది గురువే కాబట్టి అని వివరించారు. సమాజంలో గురువుకి ఉన్న స్థానం అంత గొప్పది. గు అంటే చీకటి, రు అంటే పోగొట్టేది అని అర్థం. అంటే మనలోని అజ్ఞానపు పొరలను తొలగించి జ్ఞానదీప్తిని వెలిగించేవాడు గురువు అనిపిస్తుంది ఈ మాటలకి అర్థాన్ని. అలాంటి గురువును దైవం కంటే మిన్నగా ఆరాధించే సంస్కృతి మనది. గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అంటూ మనం ఏ కార్యక్రమాన్ని, ఏ పూజని ప్రారంభించినా కూడా మొదటగా గురువుకి నమస్కరించుకొని ఆ తర్వాత వినాయకుడి పూజని మనం మొదలు పెడతాం. ఆ విధంగా గురువుకే మనం మొదటి స్థానాన్ని ఇస్తున్నాము. ఆఖరికి ప్రతి పూజలో కూడా ముందుగా ఈ శ్లోకాన్ని చెప్పుకున్న తర్వాతే శుక్లాంబరధరం విష్ణు అంటూ చెప్పుకుంటాం మనం. అలాంటి గురువును దైవం కంటే మిన్నగా ఆరాధించే సంస్కృతి మనది కనుకనే ఏటా September 5th టీచర్స్ డేగా నిర్వహించుకుంటాం. ఈ నేపథ్యంలో గురువు యొక్క గొప్పదనం, అలాగే విశిష్టత, ఈ ఉపాధ్యాయ దినోత్సవం గురించి కూడా వివరంగా తెలుసుకుందామా? భారతరత్న, భారతదేశ తొలి ఉపరాష్ట్రపతి అయిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పుట్టినరోజైన September 5th ఉపాధ్యాయ దినోత్సవంగా మనం ప్రతి ఏటా నిర్వహించుకుంటున్నాం. రాధాకృష్ణన్ గారు 1888 తిరుత్తణిలో జన్మించారు. కేంద్ర ప్రభుత్వం రాధాకృష్ణన్ గారి పుట్టినరోజును 1962 నుంచి ఉపాధ్యాయ దినోత్సవంగా పరిగణించి గౌరవిస్తోంది. ఎంఎన్ రాయ్ గారి మాటల్లో చెప్పాలంటే భారతదేశంలో ఆనాడు ఉన్న మత ఆధ్యాత్మిక ఉత్థాన వాదాన్ని అకాడమిక్ తాత్విక స్థాయికి తీసుకెళ్లిన గొప్ప పండితుడు సర్వేపల్లి గారు. ఆయన 15 సార్లు నోబెల్ సాహిత్య బహుమతికి, 11 సార్లు నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యారంటేనే ఆయన ఎంత గొప్పవారో మనకి అర్థమవుతుంది. మహాభారత కాలం నుంచి కూడా మనం గురువు యొక్క పరంపరను గురించి చెప్పుకుంటూనే ఉన్నాం. మహాభారత కాలం నుంచి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడిని శిశులైన గురు శిష్య సంబంధానికి ప్రతీకలుగా మనం చెప్పుకుంటున్నాం. సర్వేపల్లి తనకు కృష్ణుడితో సమానం అని జాతిపిత మహాత్మా గాంధీ గారు కీర్తించారు. మీరు నా కృష్ణుడు, నేను అర్జునుడిని అన్నారు గాంధీజీ సర్వేపల్లి గారిని ఉద్దేశించి. మీరు నా ఉపాధ్యాయుడు అని సర్వేపల్లి గారిని కీర్తించారు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు. బహుశా ఈ వ్యాఖ్యల నేపథ్యం నుండే ఆయన పుట్టినరోజును టీచర్స్ డేగా నిర్వహించాలనే ఆలోచన పుట్టిందేమో మన వాళ్ళకి. యుగ పురుషుల గురించి ఉపన్యాసం ఇవ్వండి పిలిస్తే యుగ పురుషుడే సాక్షాత్తు వచ్చి ఉపన్యసించారు అని కొనియాడారు రాధాకృష్ణన్ గారిని ఓవెల్ గారు. నాలో మామూలు మనిషిని దర్శించిన మహర్షి ఆయన అని రాధాకృష్ణన్ గారిని కీర్తించారు సోవియట్ అధినేత అయినటువంటి స్టాలిన్ గారు. అలాంటి గీతాచార్యుడు, ప్రబోధకుడు, యుగ పురుషుడు, జ్ఞాన మహర్షి మన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. గురువులకే గురువు ఆయన. అందుకే ఆయన పుట్టినరోజు ఉపాధ్యాయ దినోత్సవం అయింది. తరతరాలుగా యుగ యుగాలుగా సనాతన భారతీయ విచారధారలోని పరమార్థ విషయాల్ని ప్రపంచానికి సూటిగా, సులభంగా, స్పష్టంగా తెలియజెప్పిన ధీమంతుడు, ధీశాలి సర్వేపల్లి గారు. హృదయాన్ని, మేధను సమపాళలో పండించిన ప్రజ్ఞాశాలి ఆయన. తత్వశాస్త్రానికి సాహిత్య మాధుర్యం చేకూర్చిన మహారచయిత రాధాకృష్ణన్ గారు. ఆధునిక సమాజానికి ఎలాంటి గురువు అవసరమో, గురువు ఎలా ఉండాలో ఆయన తన స్వీయ చరిత్రలో స్పష్టంగా వివరించారు. బోధ గురువులు, బాధ గురువులు లక్షణాలను ఆయన ప్రస్తావించారు. మహాభారతం అరణ్య పర్వంలోని యక్షప్రశ్నల ఇతివృత్తంలోని అంశం ఈ విధంగా ఉంది. యక్షుడు ధర్మరాజును ఇలా అడిగాడు, మనిషి మనీషి ఎలా అవుతాడు అని అడిగినప్పుడు ధర్మరాజు అధ్యయనం వల్ల, గురువు ద్వారా అని బదులిచ్చాడు. గురువుకు ఉన్న శక్తి అంతటి గొప్పది. అథర్వణవేద సంప్రదాయం ప్రకారం చదువు ప్రారంభించే ముందు శిష్యుడు మొదటగా ఇష్టదేవత ప్రార్థన చేస్తాడు. ఆ తర్వాత స్వస్తినో బృహస్పతి దదాతు అని గురువును స్మరిస్తాడు. ఒక గురువు ఎలా ఉండాలో భారతీయ సనాతన ధర్మం స్పష్టంగా సూచించింది. గురువుకు ఉండాల్సిన లక్షణాలు, గురువు గొప్పదనం గురించి స్కాంద పురాణంలో వివరించారు. ఈ పురాణంలోని ఉమామహేశ్వర సంవాదం గురుగీతగా ప్రసిద్ధి పొందింది. ఇందులో గురువు అని ఎవరిని పిలవాలి, ఆయన అవసరం ఏంటి, శిష్యుడు ఎలా ఉండాలి తదితర ఎన్నో విషయాల్ని పరమేశ్వరుడు పార్వతీదేవికి స్వయంగా వివరించాడు. గురువు శాంతంగా ఉండాలి, మంచి వేషధారణలో ఉండాలి, సదాచార ప్రవర్తన కలిగి ఉండాలి, మంచి బుద్ధి, మంత్రతంత్రాలను పాఠ్యాంశంగా చెప్పేవాడు, అలాగే ఆ పాఠ్యాంశాల పట్ల చక్కని అభినివేశం కలిగిన వాడు అయి ఉండాలి, నిగ్రహ అనుగ్రహ సామర్థ్యాలు కలిగి ఉండాలి. ఈ లక్షణాలన్నీ గురువుకు ఉండాలని పరమేశ్వరుడు చెప్పాడు. ప్రస్తుత సమాజానికి నిజంగా కావాల్సిన గురువు ఇలాంటి వాడే. చాణక్యుడి చేతిలో రూపుదిద్దుకున్న శిల్పం చంద్రగుప్త మౌర్యుడు. సమర్థ రామదాసు తయారు చేసిన వీర ఖడ్గం శివాజీ. రామకృష్ణ పరమహంస అందించిన ఆధ్యాత్మిక శిఖరం స్వామి వివేకానందుడు. భారతీయ గురు శిష్య శక్తికి వీళ్ళు కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఆదిదేవుడితో మొదలైన గురు పరంపర వేదవ్యాసుడితో సుసంపన్నమైంది. భారతీయ సంస్కృతిలో నేటికి అది కొనసాగుతూనే ఉంది. సనాతన ధర్మాన్ని పరంపరాగతంగా పరిరక్షిస్తున్న ఆ గురుదేవులందరినీ స్మరించుకుంటూ నేటి పిల్లలను పావన నవజీవన బృందావన నిర్మాతలుగా, రాబోవు తరం దూతలుగా తీర్చిదిద్దడానికి ఘనమైన అడుగులు వేసే ఎందరో గొప్ప గొప్ప ఉపాధ్యాయులందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నిజంగా ఈ సందర్భంగా నాకు విద్యని తొలుత విద్య నేర్పించిన అది ఏ రకమైన కావచ్చు, మొదట వాళ్ళు నేర్పించిన వారు, అలాగే నా ఫీల్డ్లో నేను ఉద్యోగంలో స్థిరపడడానికి నాకు మొదట ఆ ఉద్యోగ ధర్మానికి కావాల్సిన ఇవి నేర్పించిన వారు, అలాగా ఒక కొత్త భాషను నేర్పించిన వాళ్ళు, ఇలాగ ప్రతి ఒక్కరూ మనకి ఏది ఏ కొత్త గురువు ఏది నేర్పించినా సరే వారందరూ కూడా మనతో మనకు గురువుతోనే సమానం. మనం ఏ విద్య ఎవరి దగ్గర నుంచి గ్రహించినా కూడా ఆ విద్యని మనకు నేర్పించిన వారు గురువే అవుతారు. మన భారతీయ సంస్కృతిలో మనకి ప్రథమ గురువు తల్లిగా చెప్తారు. ఎందుకంటే మనం ఎలా మాట్లాడాలి, ఎలా ఏది తినాలి, ఎలా మన వేషధారణ ఉండాలి, ఇలాంటివన్నీ కూడా తల్లి మనకు నేర్పిస్తే తండ్రికి రెండో స్థానం ఇచ్చారు. ఎందుకంటే మనని పోషించేవాడు, మనని చెయ్యి పట్టుకొని సమాజంలోని స్థితిగతులను వివరించి మనల్ని నడిపించేవాడు తండ్రి. ఆ తల్లిదండ్రులని, గురువుని ఏనాడు మర్చిపోవద్దు. వారిని తప్పకుండా స్మరించుకుంటూ ప్రతిదినం కూడా నిద్ర లేవగానే వారి పాదాలని మనసులోనే నమస్కరించుకుంటూ నిద్రలేండి. ప్రతిరోజు పడుకునే ముందర వారి ముగ్గురికి, అలాగే మనకి ఆ రోజు ఆ జీవితాన్ని ప్రసాదించిన ఆ భగవంతుడికి కృతజ్ఞతాపూర్వకంగా నమస్కరించుకొని ఆ రోజు నిద్రకి మీరు వెళ్ళండి నిద్రలోకి. ఈ విధంగా వారికి మన రుణాన్ని వేరే విధంగా తీర్చుకోలేము, కనీసం వాళ్ళకి మనం కృతజ్ఞతలు చెప్పుకొని వాళ్ళకి ఒక నమస్కారం సమర్పించుకోవడం ద్వారా మనం కొంతవరకు వారి రుణాన్ని తీర్చుకోగలము. ఇవి ఈ వారం తరాలు అంతరాలు కార్యక్రమంలోని వివరాలు. మరికొన్ని విశేషాలు భాద్రపద మాసంలో వచ్చే మరిన్ని కొన్ని పుణ్యతిథులను గురించి వచ్చేవారం కార్యక్రమంలో మళ్ళీ తెలుసుకుందాము. అంతవరకు సెలవు, మరి నమస్తే ఫ్రెండ్స్. ఇది ఈ వారం మైండ్ మీడియా తరాలు అంతరాలు కార్యక్రమం వివరాలు. ఆల్వేస్ స్టే ట్యూన్ టు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. నమస్తే ఫ్రెండ్స్.
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే గిరిజా గారి తరాలు అంతరాలు కార్యక్రమం. సెప్టెంబర్ 5, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer: The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the host and not necessarily the beliefs of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the host may express their views which may be slightly or extremely biased and hence, listener's discretion is advised. Advised.